యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదువుకుందాం. మార్త యేసుతో, ప్రభువా, నువ్వెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునెను. యేసు నీ సహోదరుడు మరలా లేచిందని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగంలో నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఐడి మార్చింది కాబట్టి సభ్యులు కన్ఫ్యూజ్ అవ్వకుండా వచ్చారో లేదో చూడండి, రాకపోతే మాత్రం దయచేసి బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ సెంటర్ కాన్ఫరెన్స్ లోకి నడిపించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థిద్దాం. తలలు వంచండి. ప్రాముఖ్యంగా ప్రార్థించాల్సిన అంశంలో అపాలజెటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతా ఉన్న మిషనరీ నార్త్ ఇండియాలో, ఆయన ముస్లింస్ మధ్య పరిచయం చేశాడు ప్రవీణ్ పగడాల. రాత్రి ఆయన చనిపోయాడు, నిద్రించారు, అది యాక్సిడెంట్ మర్డర్ అన్నది వింటా ఉన్నాం. మనం చేయగలిగింది ఆయన జీవితంలో నుంచి ప్రేరణ పొందడం. గొప్ప సేవ చేశాడు ఆయన. బిజినెస్ యాజ్ ఎ మిషన్ అన్న కాన్సెప్ట్ తోటి దేవుడి సేవ చేసుకునే వాళ్ళు ఎవరొకరి మీద ఆధారపడి సేవ చేస్తూ చిన్నగా కనబడుతున్నారు. దేవుని సేవ చేస్తున్న వాళ్ళు అనేక మందికి ఇచ్చేవారుగా ఉండాలన్న ఆ కాన్సెప్ట్ తోటి ఆయన ఎంఎన్సీ కంపెనీ ఒకటి హైదరాబాద్ లో స్టార్ట్ చేసి, రెస్టారెంట్ కూడా ఒకటి స్టార్ట్ చేసి, చాలా సింపుల్ గా ఉంటాడు, చాలా స్ట్రాటజికల్ గా ఉంటాడు. బిజినెస్ చేస్తూ సేవ చేయడం, అంత మాత్రమే కాకుండా ఖురాను, హైందవ గ్రంథాలు, బైబిల్ మీద పట్టు కలిగి ఆ సమర్థనవాదంలో చాలా చక్కగా వాడుపడతా ఉన్నాడు. ఆయన నిద్రించడం మనం చేయగలిగింది. అలాంటి వాళ్ళు ప్రభు లేవనెత్తాలి, అలాంటి వాళ్ళుగా మనం కూడా ఉండాలి. కోల్పోయిన కుటుంబం కొరకు మనం అతని కొరకు ప్రార్థన చేయాలి. ప్రియదేవుని సంఘంలో అందరం కూడా వారి కొరకు, ఆ కుటుంబం కొరకు ఆయన స్టార్ట్ చేసిన పరిచర్య, ప్రాజెక్ట్స్, తలంపులు ఏవి ఆగిపోకూడదు, అవన్నీ నెరవేరుకుని మనం చూడాలి. గొప్పగా జరగాలి. ఆయన తర్వాత ఆయన పరిచర్య ఆయన ప్రారంభించి ఇంకా గొప్పగా జరగాలని ప్రార్థన చేద్దాం. ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజువి, ప్రభులకు ప్రభుడు, సింహాసనాశీనుడు, మహిమాస్వరూపి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. గొప్ప కార్యాలు చేయి దేవుడు. మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు, మృతిని జీవంగా మార్చగలిగిన దేవుడు, శాప విమోచకుడు, పాప పరిహారి, స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మృత్యుంజయుడు, అమరుడు, పునరుద్ధానుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభు, దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ బట్టి మీకు వందనాలు. బైబిల్ వెలుగులో మారి వాడబడ్డ అనేక జీవితాలను బట్టి మీకు వందనాలు. దాసుడు ప్రవీణ్ పగడాల సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన మరణాన్ని బట్టి కూడా మీకు వందనాలు. మీరు ఉద్దేశించిన ఉద్దేశాలన్నింటినీ జరిగించమని ప్రభు మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. కుటుంబాన్ని ఆదరించండి, మమ్మను ఆదరించండి, మమ్మను మీరు బలపరచండి. ప్రభు లోకం చూసినట్టుగా కాక విశ్వాస నేత్రాలతో చూసే కృప మా అందరికి దయచేయండి. మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటూ ప్రభువా మీకు వందనాలు. మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆత్మదేవ మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని మా తలంపులు ప్రభువా కాదు మీ తలంపులు. అందరు హృదయాలు ఎరిగిన దేవుడు, అందరితో మాట్లాడడానికి సమృద్ధుడైన దేవుడు మా ప్రభు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సెంటర్ కాన్ఫరెన్స్ కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేక రీతిలో ప్రతి మంగళవారము యోహాను సువార్త మీద ధ్యానం చేస్తా ఉన్నాం. 12వ అధ్యాయం దాటి 13వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 12వ అధ్యాయం దాటి ముందుకు వెళ్ళడానికి వల్ల పడతలేదు. 12వ అధ్యాయంలోనే ఆగిపోయే చాలా విషయాలు ధ్యానించాల్సి వస్తా ఉంది. కాబట్టి మరొకసారి 11, 12 అధ్యాయంలో నుంచే కొన్ని తలంపులు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. అట్లాగే ఆ ప్రార్థనాంశాల్లో రేపు నైట్ చెన్నైకి ప్రయాణం, గురువారం శుక్రవారం చెన్నైలో 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మళ్ళా ఆదివారం గుంటూరు బుడంపాడులో బ్యూరోక్రాట్స్ మీట్, ఎంప్లాయీస్ మధ్య ఎంప్లాయీస్ కొరకు దీవెనాయగారు పెడతా ఉన్నారు. దానికి మనల్ని మన టీంను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. దానికోసం కూడా సిద్ధపడతా ఉన్నాం. రేపు సంగారెడ్డి చిన్నపిల్లల సహవాసానికి కడతా ఉన్నాం, ఎస్ఎఫ్జే సంగారెడ్డి కిడ్స్. దాని కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రముఖంగా చదివిన వాక్య భాగం ఏమిటంటే, మార్తా మరియలు వారి సహోదరుడు లాజర్ని కోల్పోయారు. లాజర్ చనిపోయాడు, లాజర్ నిద్రించాడు. ఎట్లా నిద్రించాడంటే అనారోగ్యం వచ్చింది, సిక్నెస్. యేసుక్రీస్తు ప్రభుకి వర్తమానం పంపించారు, అయ్యా లాజరు పేషెంట్ గా ఉన్నాడు అని వర్తమానం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు అందరికి ఆ మరణాన్ని పాఠంగా మార్చాలనుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయలేదు, వెళ్ళలేదు, ప్రార్థన కూడా చేయలేదు. 11వ అధ్యాయము 3, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగే ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. బాగుంది, యేసుక్రీస్తు ప్రభు తొందరపడి ప్రార్థన చేయలేదు కానీ దాని వెనకాల మేలు కోసం మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడి కావాలని చెప్పి ఉండిపోయాడు. తానున్న చోట 6వచనం, అతడు రోగే ఉన్నాడని యేసు విననప్పుడు తానున్న చోటునే ఇంకా 2 దినాలు నిలిచాను. ఇంకో 2 దినాల తర్వాత ఆయన బాతనీకి వచ్చాడు. అప్పటికి జరగకూడదంతా జరిగిపోయింది, చనిపోవడం అయిపోయింది, భార్యలు కూడా అయిపోయింది, సమాధులు పెట్టేశారు. 17, యేసు వచ్చి అది వరకు అక్కడ 4 దినాల సమాధులు ఉండినని తెలుసుకొనెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాగానే, 4 దినాలు ఆలస్యంగా రాగానే మార్చి అడుగుతా ఉంది. ఏమనంటదామె మన చదివిన వాక్య భాగం 20, 21వ వచనం, మార్త యేసుతో, ప్రభువా నువ్విక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండును. నువ్వు ఉంటే నా సహోదరుడికి చావు రాదు. 32వ వచనంలో మరి అడుగుతా ఉంది. ఆమె ఏమంటది, మరియా యేసు ఉన్న చోటుకొచ్చి ఆయన చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్విక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండునా. నేను ఆమెదే అంటాం, నువ్వు ఉంటే చావు రాదు. నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోడు, నువ్వు ఉంటే నా సహోదరుడికి పరిస్థితి వచ్చేది కాదు. మార్త అదే మాట, మరి అదే మాట. యేసుక్రీస్తు ప్రభు ఏమో కావాలని చెప్పి రాకుండా అక్కడే ఆగిపోయాడు. కనీసం అక్కడుండి ప్రార్థన చేసినా ఈయన చనిపోడు. యేసుక్రీస్తు ప్రభు అక్కడుండి ప్రార్థన చేసినా ఈయన చనిపోడు. అందుకని నేను ప్రార్థన కూడా చేయలేదు కావాలని, ఆలస్యం కూడా కావాలని చేశాడు. ఏం చెప్పాలనుకున్నాడు? మరణం పైన యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న అధికారాన్ని చెప్పటం కాదు, చేతి చూపించాలనుకున్నాడు. 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అన్నట్లుగానే మరణం పైన అధికారం కలిగిన వాడు అని రుజువుపరుచుకున్నాడు. లాజరు బయటికి రా అని పిలవగానే 4 దినాలు అయిపోయిన వాడు తిరిగి లేచి సజీవంగా బయటకు వచ్చాడు. 11వ అధ్యాయంలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని చూస్తాం. కానీ 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆ అద్భుతం కంటే మించిన అద్భుతమైన సంగతిని బోధించడానికి ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. అందుకే లాజరు సమాధి నుంచి తిరిగి లేపాడు అన్న ఆ అద్భుతం మనం ఆకర్షించినట్లుగా ఆ అద్భుతం వెనకాల ఆయన ఉద్దేశించి లేదా బోధించిన సంగతులు ఎందుకో మనకు అంత బాగా అనిపించలా. కాబట్టి నేను మరలా ఏది అద్భుతం? చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించడం అద్భుతమా? లేకపోతే ఇంకెప్పటికీ చనిపోని, ఇంకెప్పటికీ మరణం రాని, ఇంకెప్పటికీ చనిపోని ఆ స్థితిలోకి తీసుకువెళ్ళడం అద్భుతమా అంటే, నిజమే లాజర్ యేసుక్రీస్తు ప్రభు బ్రతికించాడు. ఆ లాజర్ ఇంకా భూమి మీద బ్రతికిలేడు, అప్పుడే చచ్చిపోయాడు, అప్పుడే చచ్చిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరైనా చనిపోతే తిరిగి లేపితే మనకి చాలా బాగా అనిపిస్తుంది. మృతుడు ఆ మృతుడు సజీవులు అయితే బాగుంటుంది, అది పెద్ద న్యూస్ అది. కానీ యేసుక్రీస్తు ప్రభు అంతకంటే పెద్దవార్త చెప్తున్నాడు, అంతకంటే పెద్ద శుభవార్త చెప్తున్నాడు. ఏంటా పెద్ద శుభవార్త అంటే, ఇక లేచినోడు మరలా చచ్చిపోడు, ఇక లేచిన వాడికి మరణం దరి చేరదు, ఇక లేచిన వాడికి రోగం బలహీనత దరి చేరదు, తుపాకి గుళ్ళు చంపలేవు, కత్తులు కత్తుల చేత నరకడం వల్ల కాదు, ఏ ఆయుధం కూడా హాని చేయలేని మరణం దరి చేరని గొప్ప జీవితం కోసం మాట్లాడుతున్నాడు. అర్థమవ్వాలి. అర్థమైతే మరణాన్ని మనం ఎట్లా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ వారం ప్రత్యేక పరిస్థితి ఏంటంటే, నిన్న ఆదివారం మహబూబ్ నగర్ వార్షికోత్సవ ఆరాధనకు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖమ్మం వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఆ వార్త ఏంటంటే, ఖమ్మం మెడికల్ సహవాసం కోఆర్డినేటర్గా డాక్టర్ శ్రవంతి తనుంది. వాళ్ళ నాన్నగారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆయన వెంటనే నిద్రించాడు. తను ఎట్లా ఉంటుందా అని చెప్పి తన విషయంలో వేదన ఉంది. ఆయన మంచి విశ్వాసి, లెప్రసీ హోమ్ లోనే పనిచేస్తూ ఉన్నాడు. కంప్లీట్ గా మిషనరీస్ మధ్య బతికిన వాళ్ళు, కంప్లీట్ గా దేవుని సేవకు సమర్పించుకున్న కుటుంబం. ఆయన పర్లే, ఆయన చక్కగా ప్రభు దగ్గర ఉంటాడు. విడిచి వెళ్ళిన కుటుంబం వేదనలో ఉంటది కదా, ఆ వేదనతోటి హృదయం అంతా ఆ వేదనతో నింపబడి ఆ కలవరంతో ఉన్నాం. ఈ రోజు ఉదయాన్నే ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయాడు అన్నమాట. మరలా ఇంకా హృదయంలో మరొకసారి మరణ వేదన అబ్దుఃఖం బాగా హృదయాన్ని అలుముకొని ఉంది. ప్రవీణ్ పగడాల గారిని నేను డైరెక్ట్ గా కలుసుకున్నది లేదు, మాట్లాడింది లేదు, కాని ఇష్టం ఆయన అంటే. ఆయన మిషనరీగా చేసిన సేవ, ఇప్పుడు బిజినెస్ యాజ్ ఏ మిషన్ అన్న కాన్సెప్ట్ లో చేస్తున్న సేవ, అపాలజెటిక్స్ లో ఆయన మాట్లాడే విధానం, విమర్శించడం కాదు కానీ అర్థమయ్యే రీతిలో మాట్లాడే విధానం బాగుంటాయి. ఇన్నాళ్ళకి ఒక పక్కన ఒకనొక ఫేజ్ లో ఈ హిందువులు ముస్లింస్ అందరు బైబిల్లో పడ్డారు, హిందువులు ముస్లింస్ అందరు బైబిల్లో పడి బైబిల్లో తప్పులు వెతకడం ప్రారంభించి మాట్లాడుతూ ఉంటే అపాలజెటిక్స్ ఏం చేస్తారంటే బైబిల్ని మీరు అపార్థం చేసుకున్నారు, అలా లేదు, దాని అసలైన అర్థం ఇది అని సమర్థించుకుంటూ వివరించటం బైబిల్లో ఉన్న దానికి మూల వాక్యము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మాట మనం చదువుతాం. 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మను ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, వాళ్ళు అడుగుతున్నారు సమాధానం చెప్పడానికి, మీరు సిద్ధంగా ఉండండి. అడిగేవాళ్ళు వ్యతిరేకించే దృక్పథంతోనూ దూషించే దృక్పథంతో అడిగితే చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, కానీ తెలుసుకుందాము నేర్చుకుందాము చెప్పండి అని అడిగితే మాత్రం చెప్పే పరిస్థితిలో క్రైస్తవులు లేకపోతే ఇంకెవరికి దగ్గర వాళ్ళ సమాధానం దొరకాలి. కాబట్టి తప్పకుండా అవకాశం వస్తే అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అన్ని సంఘాలు అలాగే ఉండాలి, ప్రతి విశ్వాసి ఎలాగ ఉండాలి. ఇది ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. ఆ పరిస్థితుల్లో సంఘాలు లేవు, ఆ పరిస్థితుల్లో విశ్వాసులు లేరు. మనకే అనుమానం, మనకే కన్ఫ్యూజన్, మనకే క్లారిటీ లేదు. కాబట్టి అపాలజెటిక్స్ వీళ్ళు నిలబడి సోషల్ మీడియాలో అపార్థాలకు అర్థాలు చెప్తూ ప్రశ్నలకు సమాధానం చెప్తూ చాలా చక్కగా వెళ్తున్నారు. ఆయన లేకపోవటం నిజంగా క్రైస్తవ్యానికి కొదువై అన్న మాట నేను ఒప్పుకుంటాను. కానీ ప్రభు చేతులు లేకుండా ఏది జరగదు. ప్రభు ఈ పరిస్థితి ఆయన చేయి దాటిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ జరిగిందైతే కాదు, ఏదైనా ప్రభు చే కంట్రోల్ దాటి జరిగింది కాదు. ఈవెన్ మహబూబ్ నగర్ మేము వార్షికోత్సవాన్ని పెట్టుకున్న స్ఫూర్తి ఏంటంటే గ్రహం స్టైన్ జీవితాన్ని స్ఫూర్తిగా పెట్టుకున్నాం. ఏంటి గ్రహం స్టైన్ జీవితం? మనందరి తెలుసు, ఒరిస్సాలో ఆయన్ని ఆయన ఇద్దరు పిల్లల్ని కాలు చంపేశారు. ఆయన్ని ఆయన ఇద్దరు పిల్లల్ని కాలు చంపేశారన్న పరిస్థితిని ఎంత వేదన కలిగించే సంఘటన అయినా అది దేవుడికి తెలీదా? ఆయన ఆయన అనుమతి ఇవ్వకుండా జరిగిందా? ఆయన ఆ పరిస్థితిని మార్చలేడా, అడ్డుకోలేడా, అద్భుతం చేయలేడా? చేయగలడు. పాత నిబంధన గ్రంథంలో ఆ మాటలు చదువుతాం. ఎలీషాను ముట్టడి వేయడానికి సిరియా రాజు సైన్యం అంతా మోహరించినప్పుడు ఎలీషా శిష్యుడితో మాట్లాడతాడు. శిష్యుడు కొరకు ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడు కళ్ళు తెరువని. శిష్యుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చుట్టూ అగ్నిరథాలు, దేవదూతలు మోహరించిన సన్నివేశం. ఎంత ఆశ్చర్యకరంగా వచ్చిన సైన్యం అంతటిని గుడ్డువాలు చేయగలుగుతాడు ఎలీషా. రాజుల 2వ గ్రంథంలో చదువుతాం, 5-6 అధ్యాయాల్లో. పేతురు చెరసాల్లో ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. సంఘం ప్రార్థన చేస్తుంది. ఆశ్చర్యం, దేవుడు దేవదూతను పంపించాడు. దేవదూత వెళ్లి చెరసాల్లో ఉన్న పేతురును బయటకు ఆశ్చర్యకరంగా తీసుకొచ్చాడు. అది ఎంత గొప్ప ఆశ్చర్యకరంగా ఉంటుందో. దానియేలు సింహాల గుహలో వేయబడ్డాడు. సింహాలు ఫాస్టింగ్ చేశాయట, ఆకలేసిన తినలేదట. ఒక ఆయన మాట మాట్లాడుతున్నాడు, భలే అనిపించింది. దానియేల్ సింహాల గుహలో వేస్తే సింహాలు ఫాస్టింగ్ ఉన్నాయి. షడ్రాకు మేషక్ అభిజ్ఞోగుల్ని అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండం వాళ్ళకి ఏసీ రూమ్ లా మారిపోయింది. పౌలిశీలను చెరసాలలో వేస్తే చెరసాల దేవాలయం అయిపోయింది. ఈ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పాడు ఆ సేవకుడు. నాకు భలే అనిపించింది. కానీ అదే రాయలేదు బైబిల్లో. బైబిల్లో 2 విషయాలు కూడా రాయబడ్డాయి. ఏం రాయబడ్డాయి? అదే అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో యాకోబు చిరఛేదనం చేయబడ్డాడు, దేవుడు అడ్డుకోలేదు. అపొస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను రాళ్లతో కట్టుబడి చంపబడ్డాడు, దేవుడు అడ్డుకోలేదు. చాలా మంది భక్తులు పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా హతసాక్షులయ్యారు, దేవుడేమి ఆపేలేదు, అడ్డుకోలేదు. అన్ని సందర్భాల్లో దేవుడు అడ్డుకుంటాడు, అన్ని సందర్భాల్లో ఆపేస్తాడు, అన్ని సందర్భాల్లో కాపాడతాడు, కాపాడాలి కదా అనుకోవటం మన అపరిపక్వతకే నిదర్శనం తప్ప బైబిల్ అలా మాట్లాడడం లేదు. బైబిల్ అలా మాట్లాడడం లేదు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నారు? మత్తయి సువార్త 23వ అధ్యాయం, ఇలా అంటాడు 33వ వచనం నుంచి 35వ వచనం వరకు. అద్భుతమైన మాటలు, అర్థం కావలసిన మాటలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందురు? నాకు ఈ వాక్యం చదివినప్పుడు ఎలాగ అనిపిస్తుంది, ఈయన రక్షించడానికి వచ్చాడు కదా, ఈయన ప్రేమ కలిగినోడు కదా. ప్రేమ కలిగిన ప్రభు నోట ప్రేమ లేని మాటలు, కఠినమైన మాటలు, ఉగ్రతను కుమ్మరించే మాటలు, నిప్పులు చెరిగే మాటలు ఉన్నాయి బైబిల్లో, ఉన్నాయి బైబిల్లో. ఎందుకో మనం ఒక పార్శ్వంలో చూడడానికి ఇష్టపడుతున్నాం, కంప్లీట్ గా చూడడానికి ఇష్టపడడం లేదు కాబట్టి మనకి అలాగ అనిపించట్లా. అందుకే అన్ని తీసుకుందాం. 33లో అంటాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష మీకు గ్యారంటీ, మీరు నరకంలో పడక తప్పదు. ఆ పదలే మాట్లాడుతున్నాడు, ఆ ప్రధానే మాట్లాడుతున్నాడు. 34, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరు మీ సమాజ మందిరములలో కొరడాలతో కుట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. 35, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీద పోచును. ఏమని అర్థం చేసుకోవాలి? బైబిల్లో దానియేలును దేవుడు విడిపించాడు, షడ్రాక్ మేషాక్ అబేద్నెగోను దేవుడు విడిపించాడు, పేతుర్ని జైల్లోంచి విడిపించాడు అన్నవి హైలైట్ గా కనబడుతున్నాయి. వాస్తవానికి అవి తక్కువ, అలాంటి విడిపించబడ్డ సంఘటన తక్కువ. ఎక్కువ ఏం కనబడుతున్నాయంటే చాలా మందిని చంపారు, సిలువ వేశారు, హింసించారు, కొరడాలతో కొట్టారు, వెలివేశారు, బహిష్కరించారు. అది బైబిల్ చరిత్రలో చాలా ఎక్కువగా ఉంది. అది ఎందుకో మనకి మనసుకు నచ్చవు. వాటిని మనం తీసుకుంటే ఏ పరిస్థితి మనం కలవరపరచదు, ఏ పరిస్థితిలోనూ అయ్యో దేవుడు ఎందుకు కాపాడలేదు అనిపించదు. కాపాడలేక కాదు, కాపాడడు. తప్పించలేక కాదు, తప్పించాలనుకోవట్లేదు. వై? అర్థమవ్వాలి. అర్థమైతే చాలా విషయాలకు, చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కింద 37వ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, ఎరుషులేమా, ఎరుషులేమా, ఎవరు వేలు? ఆర్ఎస్ఎస్ వల, బిజెపి వల, మతోన్మాదుల? కాదు 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 కాదు. దేవుని బిడ్డలు, యూదులు, ధర్మశాస్త్రం చదివేవారు వాళ్ళు. వీళ్ళని అన్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, వీళ్ళనే తిట్టాడు. 37, ఎరుషులేమా, ఎరుషులేమా, ప్రవక్తలు చంపుచూ నీ వద్దకు పంపబడ్డ వాని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? అలవాటంతే, అలవాటంతే. ఏసైన్ చంపింది ఎవరు? మతోన్మాదుల, బయట వాళ్ళ? కాదు కాదు, ఇస్రాయేలీలు, శాస్త్రులు, పరిసయ్యులు. స్టెఫన్ చంపింది ఎవరు? యాకోబుని చంపింది ఎవరు? అర్థం ఏంటంటే శత్రువు వాడికి వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా వెళ్తున్న ప్రతి ఒక్కరిని హింసిస్తాడు. మనం ప్రవాహానికి ఎదురెదుతున్నాము, లోకానికి నచ్చము, లోకం మెచ్చదు, సాతానికి నచ్చము, సాతాను మెచ్చడు. అలా నాకేమనిపించట్లేదండి అని అంటే ఎక్కడో మోసపోయి ఉంటాం. కోరి కష్టాలు తెచ్చుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు, అవివేకంగా పరిచర్య చేసి ఇబ్బందులు తెచ్చుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అల్టిమేట్ గా మాత్రం మనం సాతానికైతే నచ్చకూడదు, నచ్చము. సాతాను స్వాధీనంలో ఉన్న లోకానికి కూడా నచ్చం. అది బైబిల్లో ఫండమెంటల్ గా కనపడుతున్న సత్యం. దాన్నే మనం చూస్తున్నాం. కావున ప్రియులారా, గ్రహం స్టైన్ స్మరణం, బైబిల్లో ఉన్న భక్తుల మరణం, సంఘ చరిత్రలో పరిశుద్ధుల మరణాలు, హత్యలు, అపసాక్షుల చరిత్రలు, నేడు ప్రవీణ్ పగడాల యొక్క మరణం, ఏది అవుట్ ఆఫ్ కంట్రోల్, దేవుని అవుట్ ఆఫ్ గాడ్స్ కంట్రోల్, దేవుని చేయి దాటిపోయి జరిగే విషయాలు కావు, దేవునికి తెలియని విషయాలు కావు, దేవుడు తప్పించలేని విషయాలు కూడా కావు. ఇంకా నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, బైబుల్ ప్లెయిన్ గా ఏం బోధిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు ఏ ఆపద రాదు. జనరల్ గా మనం ఏం చేస్తున్నామంటే 91వ కీర్తన మనకు బాగా నచ్చుతుంది. ఏముంది 91వ కీర్తనలో? మన పిరికితనానికి చక్కగా ఆదరించే వాక్యాలు ఉన్నాయి. మన పిరికితనానికి అక్కడ చాలా వాక్యాల్ని అరువు తెచ్చుకొని గుండెల్లో పెట్టుకొని అమ్మయ్య దేవుడు కాపాడుతానన్నాడు అని అనుకుంటాం. కాపాడుతానన్నాడు, నీ పాదానికి రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు వస్తారు, నేను ఇటు పట్టుకుంటారు, నీ కుడి పక్కన 1000 మంది కూడినా అపాయం నీ దగ్గరికి రాదు. ఎగిరే ప్రాణం భలే నచ్చితే 91వ కీర్తన మాటలో. 91వ కీర్తన రాసిన మహానుభావుడు ఎవరు? 91వ కీర్తన రాసిన మహానుభావుడు ఎవరు? మోషే ప్రార్థన కంటిన్యూ అవుతా ఉంది. ఆయనే 90వ కీర్తన కూడా రాశాడు. 90వ కీర్తన ఏమని రాశాడు? 90వ కీర్తన దాటే 91లోకి రావాలి. 90వ కీర్తన పక్కన పెట్టి 91వ కీర్తన ఎట్లా కూర్చుందా? 90వ కీర్తనలు ఏమన్నాడంటే 3వ వచనంలో, నువ్వు మనుషుల్ని మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నావు. దేవుడు మంటికి మార్చడు, దేవుడు మనుషులను పిలవడు, దేవుడు మనుషులకు దీర్ఘాయుషిస్తాడు, మనుషులకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని శక్తిని ఇస్తాడు అని 90వ కీర్తన చెప్పట్లా. 90వ కీర్తన ఏం చెప్తుందంటే, 90వ కీర్తన 10వ చరణంలో, మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. దెర్ ఈజ్ ద లిమిట్ ఫర్ లైఫ్ స్పాన్. ఇదేమి లిమిట్ లేని లైఫ్ కాదు, పెంచేసుకునేది కాదు, పొడిగించేసుకునేది కాదు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీ ఆయుష్ 1 గంట పెంచుకోవడం నీ వల్ల కాదన్నాడు. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు అన్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఎత్తు అని రాయబడదు, ఆయుష్ అని రాయబడుతుంది, ఎన్ అవర్ అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే, ఉండేది కొంచెం కాలం, అది ఫిక్స్డ్. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఎట్లాగైనా చచ్చిపోతాం. గుండు పోట వస్తుందా? రోడ్ యాక్సిడెంట్ అవుతుందా? చంపేస్తారా? ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒకటైతే పక్క, చచ్చేది మాత్రం పక్క. ఏం చేద్దాం? ఏం చేసి తప్పించుకుందాం? ఎందుకు తప్పించుకుందాం అనుకోవాలి? ఎందుకు గ్రహం స్టాండ్స్ అనుకోవట్లేదు? ఏమి ప్రవీణ్ పగడాలకు తెలియదా? ముస్లింస్ దగ్గర నుంచి థ్రెట్ ఉంది, హైందవ థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది, చంపుతారని తెలియదా? ఎలాగే చచ్చేది చచ్చేదే. జాంజీ ప్యాటర్న్ నరమాంస పక్షకులు ఉన్న దీవిలో సేవ చేయడానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇలా అన్నారట, బాబు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నరమాంస పక్షులకు మధ్యక బతుకుండు కానీ చంపుకుని తినేస్తారు ఏమనుకుంటున్నావు? ఆయనకి ఏమర్థమైందంటే, సరే వాళ్ళు చంపుకోకపోతే, వాళ్ళు చంపకపోతే మాత్రం చావమా, చచ్చేది చచ్చేదే కదా, ఎలాగ చచ్చిన తర్వాత పురుగులు తింటాయి, బతుకుండు కానీ మనుషులు తింటారు. పురుగులు తింటే ఏంటి, మనుషులు తింటే ఏంటి? చచ్చిన తర్వాత ఎలాగ చచ్చేదే. జిమ్ ఎలియట్ ఆకాశజాతి ప్రజల మధ్యకు సేవ చేయగలిగిన గొప్ప సేవకుడు. ఆయన డైరీలో ఈ మాట రాసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఏవి నిత్యమైనవో వాటిని పొందుకోవడానికి, ఏవి శాశ్వతమైనవో వాటిని పోగొట్టుకోవడం తెలివి తక్కువ పని ఎందుకు అవుతుంది? నిత్యమైన వాటిని సంపాదించుకోవడానికి అనిత్యమైన వాటిని పోగొట్టుకోవడం తెలివైన పనే, తెలివి తక్కువ పని ఏం కాదు. కాబట్టి నిత్య జీవం అది శాశ్వతమైంది, ఈ జీవం అశాశ్వతమైంది. దీన్ని పోగొట్టుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళు మనకి క్రైస్తవ తీవ్రవాదుల్లాగా, క్రైస్తవ ఉగ్రవాదుల్లాగా, క్రిస్టియన్ రెబల్ లాగా, క్రిస్టియన్ రాడికల్స్ లా కనబడుతున్నారేమో కానీ అసలుకి ఫెయిత్ అంటే అదే విశ్వాసము. లోకాన్ని జయించిన విశ్వాసము, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. నువ్వు విశ్వాసం అయితే వెలుచూపును బట్టి కాదు, లోకాన్ని బట్టి కాదు, కంటికి కనిపిస్తున్న ప్రపంచాన్ని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి. వాక్యం పాదాలకు దీపం, వాక్యం త్రోవకు వెలుగు. నీ చేతిలో ఉన్న దివ్య జ్ఞాన గ్రంథం బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, దేవుని చూడు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయి, ఆయన కలుసుకోవడానికి సిద్ధపడు, ఆయన కోసం బ్రతుకు, ఆయన కోసం చంపు. ఎలాగ చనిపోతావు? సిద్ధపడి ఆయన కలుసుకోవడానికి సిద్ధపడి చనిపో, ఆయన కోసం కలుసుకోవడానికి సిద్ధపడి చనిపో. సిటీ స్టేట్స్ వీళ్ళందరూ మిషనరీ జీవితాలు చాలాసార్లు మీకు పరిచయం చేస్తున్నాం. అవి పరిచయం కావాలన్న తాపత్రయంతో రాత్రి పగలు కూర్చొని నానా తంటాలు పడి ఆ క్రిస్టియన్ మిషనరీస్ క్యాలెండర్ డిజైన్ చేసి ఆ ముఖాలు చూడండి, వాళ్ళ జీవితాలను చూడండి, వాళ్ళ కోర్స్ చూడండి, వాళ్ళకి అర్థమైన బైబిల్ ఎలా అర్థమైందో చూడండి, వాళ్ళ జీవితాన్ని ఎట్లా చూశారో చూడండి, అట్లాగే చూద్దాం. వాళ్ళకి అర్థమైనట్టుగా బైబిల్ మనకు అర్థమవ్వాలి, వాళ్ళకి లోకం అర్థమైనట్టుగానే మనకు అర్థమవ్వాలి, వాళ్ళకి పరలోకం అర్థమైనట్టుగానే మనకు అర్థమవ్వాలి, వాళ్ళు చూసినట్టుగానే మనం చూద్దాం. విశ్వాస నేత్రాలతో చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు నేత్రాలతో లోకాన్ని చూద్దాం, అలాగే జీవిద్దాం. మోసం ఎందుకు? చేతిలో బైబిల్ చెప్పేది ఒకటే, మనం ఆచరించే బైబిల్ ఒకటైతే ఎట్లా, చెప్పే ప్రసంగాలు ఒకటే, జీవించే జీవితం ఇంకొకటైతే ఎట్లాగా? చాలా స్పష్టంగా బైబిల్ మాట్లాడుతున్న మాట, ఈ జీవితం కోసం కాదు, రాబోయే జీవితం కోసం. అది వాళ్ళకి అర్థమైంది, మనకే అర్థం కావాలి. కాబట్టి ఎలాగే వెళ్ళాలి. వెళ్ళటం మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగే వెళ్ళేదే కానీ అర్థమైతే సంతోషంగా వెళ్తాం, అర్థం కాకపోతే ఏడుస్తూ వెళ్తాం. అయితే ఏడుస్తూ దేవుడి వద్దకి వెళితే దేవుడు చేర్చుకుంటాడని మాత్రం నేను అనుకోను. నేను రాను, నీ దగ్గరికి రాను, పరలోకానికి రాను, నాకు భూలోకం బాగా నచ్చింది, నాకు మా ఇల్లే బాగా నచ్చింది, నాకు మా పిల్లలే బాగా నచ్చారు, నాకు నా భార్యే బాగా నచ్చింది, నాకు మా అమ్మే బాగా నచ్చింది అనుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తే అక్కడ ఏడుస్తా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటది? పరలోకానికి ఏడుస్తూ వెళ్తారా ఏంటి? పరలోకానికి వెళ్ళిన తర్వాత నెత్తి మీద కర్చీఫ్ వేసుకుని కూర్చొని ఏడుస్తూ ఉంటారా? సిద్ధపాటు లేని వాళ్ళు పరలోకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్ళడానికి భూమి మీదే కదా సిద్ధపడాలి. ఏమో మీకు ఎలాగ అర్థమవుతుంది, కానీ నేను మాత్రం పరలోకానికి వెళ్ళిన తర్వాత సిద్ధపాటు లేకుండా వెళ్తారని అనుకోను, నేను అనుకోను. కావున ప్రియులారా, ప్రభువుని చూద్దాం, ప్రభు బోధ చూద్దాం, బైబిల్ బోధ చూద్దాం. అట్లా జీవించడానికి విశ్వాసాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. వీళ్ళ జీవితాలను చూద్దాం, వీళ్ళ జీవితాలను చూద్దాం, వాళ్ళ జీవిత విధానాలు పుస్తకాలుగా. నేను అంటానండి, నేను అంటాను జనరల్ గా ఇప్పుడు ప్రార్థన, వాక్యము, డ్యూటీ ఈ బిజీలో ఉంటాం. సరే జస్ట్ రిలీఫ్ కోసం యూట్యూబ్ ఆన్ చేసుకొని మంచి పాటలు ఏమన్నా విందాం అనుకుంటే ఏ పాట విన్నా బైబిల్ ఉండదు, ఏ పాట ఉన్నా ఆదరణ రాదు, ఏ పాట విన్నా ఆదరణ రాదు. కానీ దేవుని మహాకృప ఏంటంటే చాలా మంచి ప్రయత్నాలు చేసి మిషనరీల జీవితాలు తెలుగులో, తెలుగు డాక్యుమెంటరీకి ఉంచారు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి దయచేసి మీరు రిలీఫ్ కోరుకుంటే యూట్యూబ్ ద్వారా అందులో తెలుగు మిషనరీ బయోగ్రఫీస్ అని కొట్టండి. ఆ తెలుగు మిషనరీ బయోగ్రఫీలో ఏ బయోగ్రఫీ చదివినా సరే అబ్బా చాలా వెలిగింపు వస్తుంది, చాలా దిద్దుబాటు వస్తుంది, చాలా పాఠం నేర్చుకుంటాం. మోకాలు మీకు రాకుండా ఉండలేం, ఎక్కి ఏడవకుండా ఉండలేం. వాళ్ళ జీవితాలతో పోల్చుకొని ఎక్కడున్నామో, ఎక్కడున్నామో, ఎంత లోకానుసారంగా ఉన్నామో, ఎంత లోకానుసారంగా ఉన్నామో, ఖచ్చితంగా వెలుగుంపు వస్తుంది, ఖచ్చితంగా వెలుగుంపు వస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గొప్ప జీవితం ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ పగడాల మంచి జీవితం. ఆయన జీవితం మీద పుస్తకం రాస్తారు, నేను నా లైబ్రరీలో పెట్టుకుంటాను, నేను ఆయన జీవితాన్ని ఇంకా స్టడీ చేస్తాను, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అన్న ముందు వరుసలో ఉన్నాడు, మనం వెనకాల ఉన్నాం. అన్న బాగానే పరిగెట్టాడు, మనం ఎట్లా పరిగెడుతున్నా చెక్ చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. సరే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మార్తా మరియలకి వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంది? యేసయ్య మార్తా మరియల్ని ఎట్లా ఓదార్చాడు? ఇద్దరు సిస్టర్స్, ఒకడే బ్రదరు, ఒకడే మగ దిక్కు. వాళ్ళమ్మ నాన్న కోసం బైబిల్లో రాయబడలేదు, ముగ్గురు మేబీ పేరెంట్స్ కోసం రాయబడలేదు కాబట్టి పేరెంట్స్ను కోల్పోయారేమో, పేరెంట్స్ను కోల్పోయారేమో. పేరెంట్స్ను కోల్పోయి దుఃఖం ఉన్న వాళ్ళకి ఉన్న చేదోడు వాదోడు తమ్ముడు కూడా కోల్పోయిన పరిస్థితిలో గుండు లవిసేలాగా ఏడుస్తున్నారేమో అనిపించే సన్నివేశంలో ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే వాళ్ళతో కూర్చొని ఏడవలేదు, వాళ్ళకి భూ సంబంధమైన మేలు చేసి చూడండి మీ తమ్ముడు బయటకు తీసుకొస్తున్నానని చెప్పించి వాళ్ళని సంతోషపడ్డాన్ని తాపుకరే పడలేదు. కానీ అసలుకి లాజను లేపడానికి ముందు చాలా పాఠాలు చెప్పాడు. ఇదేం మాట్లాడుతున్నా బాబు, వీళ్ళకి ఇదేం అర్థమవుతాయంటే ప్రభువు చెప్పాలనుకున్న ముఖ్యంగా అదే. ఏం చెప్పాలనుకుంటున్నాడు? రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనం ఆయన అంటుంది. ఎవరు? మార్త. మార్త యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకుండాను, చావు రాదు నువ్వు ఉంటే, చావు రాదు నువ్వు ఉంటే. 32వ వచనంలో మరియా అంటుంది, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదాల మీద పడి ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి నీ ఎడల నా సహోదరుడు చావకుండా నేను, నువ్వు ఉన్నావా నా సహోదరుడు చనిపోడు, నా సహోదరుడు చనిపోడు. యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? 23వ వచనం, యేసు నీ సహోదరుడు మరలా లేచిందని ఆమెతో అనగా అమ్మా లేస్తాడు, మరలా లేస్తాడు. 24వ వచనం, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమున లేచిందని ఎరుగుదని నేను లేస్తాడు, అంత్య దినాన పునరుద్ధానం లేస్తాడు. 25వ వచనం, అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. 26, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును. ఈ రెండు మాటలు నేను ఒకటే అనుకుంటాను. ఆయన ద లైఫ్ ఆఫ్టర్ డెత్ కోసం మాట్లాడుతున్నాడు, ఆయన రిజరెక్టెడ్ లైఫ్ కోసం మాట్లాడుతున్నాడు, ఆయన గ్లోరియస్ లైఫ్ కోసం మాట్లాడుతున్నాడు, ఆయన క్రైస్తవ నిరీక్షణ కోసం మాట్లాడుతున్నాడు, క్రైస్తవ్యం కట్టబడ్డ తెరవబడ్డ సమాధి అనే సత్యం కోసమే మాట్లాడుతున్నాడు, ఆ సత్యం కోసమే మాట్లాడుతున్నాడు. సరే, మార్తా మరియలతో మాట్లాడాడు, వాళ్ళ పరిస్థితిని బట్టో దేన్ని బట్టో ఏం చెప్పాలనో కానీ లాజను బ్రతికించి బయటకు తీసుకొచ్చాడు. దాటి ముందుకు వెళ్తే ఏం మాట్లాడుతున్నాడు ఆయన 12వ అధ్యాయంలో? అద్భుతానికి కావాలని ఆలస్యం చేసి అద్భుతమైన విషయాలు. ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద రిజరెక్షన్, నేనే జీవం, నేనే పునరుద్ధానం, నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినా బ్రతుకుతాడు, ఎప్పటికీ చనిపోడు. ఆ విషయాలు చెప్పాడు. ఆమెకు అర్థమైందో లేదో అక్కడ రాయబడలేదు, వాళ్ళిద్దరికి అర్థమైందో లేదో అక్కడ రాయబడలేదు. కానీ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, జస్ట్ యోహాను సువార్త ధ్యానంలో ఉన్నాం కాబట్టి యోహాను సువార్తలో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని వాక్యాలు కూడా చదువుదాం. తప్పకుండా దైవాత్మ మన హృదయాన్ని ఆదరిస్తాడు, దేవుడు మన హృదయాన్ని సిద్ధపరుస్తాడు. చేసేది బాగా చేద్దాం, చేసేది వేగంగా చేద్దాం, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్దాం. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు కాబట్టి ఈ రోజే చనిపోతే నా పరిస్థితి ఏంటి అన్న స్పృహతో బ్రతుకుదాం. ఒక సేవకుడు ఇట్లా అన్నాడు, ఎప్పుడు వర్తమానం చెప్పినా, ఎప్పుడు నేను ప్రసంగం చెప్పినా, నేను ఏమని భావించి వాక్యం చెప్తానంటే, దిస్ ఈజ్ మై లాస్ట్ సర్మన్, దిస్ ఈజ్ మై లాస్ట్ సర్మన్, ఇంకొక ప్రసంగం చెప్పను, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత చచ్చిపోతాను, ఈ రోజు నేను చచ్చిపోతాను, కాబట్టి చెప్పాల్సింది ఇప్పుడే చెప్పేయాలి. మెప్పు కోసం, పబ్బం గడుపుకోవడం కోసం, నలుగురు ఆ మెప్పు కోసం, అది కాదు ఆ ప్రసంగం. దిస్ ఈజ్ మై లాస్ట్ సర్మన్, ఈ రోజు నేను చచ్చిపోతే ఏం చెప్పాలి, నేను రేపు ఉంటున్నా, ఈ రోజే నాకు లాస్ట్ డే అనుకుంటే ఏం చెప్పాలి, ఆ స్పృహతో చెప్తాడట. నిజమే, అలా ఏ సేవకుడు వర్తమానం చెప్పడానికి నిలబడ్డా, ఏ సేవకుడు అలా వాక్యం చెప్పడానికి నిలబడ్డా, గుండెలు మండుతాయి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఎమ్మ మార్గంలో ఉన్నవారు అన్నారు, ఆయన మాట్లాడుతూ ఉంటే మన గుండెలు మండలేదా? ఎందుకు చల్లారిన జీవితంతో, నునివెచ్చిన జీవితంతో ఇంకా చాలా కాలం బ్రతుకుతాం, ఇంకా చాలా ఆశలున్నాయి, ఇంకా చాలా కోరికలున్నాయి, ఇంకా చాలా వయసు ఉంది, ఇప్పుడే కాదులే, అప్పుడే ప్రభువు రాలే, అప్పుడే మనకు చావు రాదులే, అప్పుడే మన పిలుపు రాదులే, అతకంటే పెద్ద మోసం ఇంకేమంటది? కళ్ళ ముందు చావులు చూసి కూడా చిత్తపడకపోతే, కళ్ళ ముందు మరణాలు కూడా మనకు పాఠం అవ్వకపోతే, మన ముందే హతసాక్షులు నీతిమంతులు పరిశుద్ధులు చక్కగా సిద్ధపడి వెళ్ళిపోతా ఉంటే, మనం ఆ మార్గంలో నడవకుండా మన సొంత మార్గంలో నడవటం అంతకంటే మోసపుచ్చుకోవడం కాకపోతే ఇంకేముంటుంది? కాబట్టి నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం నేర్పించాడు, ఆయన ఏం బోధించాడు, నీకు నాకు ఏమర్థం కావాలి, నీకు నాకు ఏమర్థం కావాలి. కాబట్టి 11వ అధ్యాయంలో ఆ ఇద్దరు చెల్లెళ్ళకి కచ్చిప్పిచ్చి కూర్చొని అమ్మ ఏడొక్కండి అని చెప్పకుండా మొత్తానికి పునరుద్ధాన విషయాలు చెప్పాడు. 12వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చదువుదాం. 12వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు, బేతనీకి వచ్చాడు, అక్కడ విందు చేస్తుంది మార్త. యేసుక్రీస్తు ప్రభు ఇందులో కూర్చున్నాడు. ఈలోగా మిక్కిలి విలువైన అత్త జటమాంసి అత్తర తీసుకుని మరియ వచ్చి యేసుక్రీస్తు ప్రభు మీద పోసేసింది. యేసుక్రీస్తు ప్రభు మీద పోసేస్తే యూదాకు కోపం వచ్చింది, ఎందుకు ఈ వృధా చేసావు అని అన్నాడు ఆయన దొంగ కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు చూడండి, ఏం మాట్లాడతాడు, నోరు తెరిపితే ఏం మాట్లాడుతున్నాడు చూడండి, యోహాను సువార్త 12:7. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిను ఉంచుకొననీయుడి. ఏదేనో పాతిపెట్టు దినం. హైందవ్యంలో సహోదరులు ఏమనుకుంటారంటే చావు మాట మానవుని నోట రాకూడదు, చెవులు మూసుకోవాలి, పొరపాటున తదాస్తు అన్నారంటే మాత్రం ఇక అయిపోయింది. కాబట్టి దేవదూతలు తదాస్తు అంటారేమో, అసలు చావు కోసం మాట్లాడద్దు. లెట్ మీ సే వన్ థింగ్, యేసుక్రీస్తు ప్రభు ఎంత ఎక్కువగా చావు కోసం మాట్లాడాడు, మాట్లాడితే నాలుగు చివరిన చావు కోసం ఉంటుంది ఆయనకి, మాట్లాడితే నాలుగు చివరిన చావు కోసం మాట్లాడు. ఎవరు చావు? ఆయన చావు కోసమే, ఆయన మరణం కోసమే. ప్రసంగి అంటాడు 12 ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటాడు 7వ అధ్యాయంలో, బాబు ఇందు జరుగుతున్న ఇంటికి వెళ్ళావనుకో ఏం అర్థం కాదు, మోసపోతావు, టైం వేస్ట్. ఎక్కడికి వెళ్ళాలి? మాచ్యరూమ్కి వెళ్ళు, మాచ్యరూమ్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? పర్యాల కార్యక్రమానికి వెళ్ళు, సమాధి కార్యక్రమానికి వెళ్ళు. అక్కడ ఏం అర్థమవుతుంది అంటే సత్యం అర్థమవుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది, చాలా తేటగా అర్థమవుతుంది, బాగా గుర్తుంటుంది. అక్కడికే వెళ్ళు. విని జరుగుతున్న ఇంటికి పోయావనుకో నిజంగానే మోసపోతావు. నిజం అనుకుంటా, ఏది నిజం కాదు, ఆ సెట్టింగ్ నిజం కాదు, ఆ నవ్వు నిజం కాదు, ఆ అలంకార నిజం కాదు, ఆ మేకప్ నిజం కాదు, అంతా డొల్ల, అంతా అబద్ధం, అది నిజం కాదు. తాడి మీద ఉన్న బాడీని చూడు, ఖచ్చితంగా రియాలిటీ అదే, ఇంకేం లేదు, ఇంకేం లేదు, అదే రియాలిటీ. అడిగే పో అంటాడు ఆయన. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం 2వ వచనంలో ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు బాబు అక్కడికి వెళ్ళమన్నావంటే ఆయన మాట్లాడతాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలి అనగా మరణం అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు, బ్రతుకువారు మనసును పెట్టుదురు. ఒక ఆయన లాగా అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ అంటే అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ డెత్ కి దగ్గర అవటం. మన జర్నీ ఫిక్స్డ్ జర్నీ, ఫిక్స్డ్, నీకు నాకు తెలియదు కానీ ఆయన తెలుసు కదా. ఒక్కొక్క సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ వస్తుందని అర్థం ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నావు. ఎక్కడ దాకా ఎక్కుతావు? డేట్ ఆఫ్ డెత్ వరకు ఎక్కుతావు. ఎవ్రీ బర్త్డే ఏం జ్ఞాపకం చేయాలంటే ఒక సంవత్సరం వయసు అయిపోయింది, ఒక సంవత్సరం దేవుడు అనుకున్న కాలానికి దగ్గర అయిపోయాను, కానీ ఇంకా సిద్ధపాటు లేదు, ఇంకా దిద్దుబాటు లేదు, ఇంకా లోకం మీద ఆశ చావలేదు, ఇంకా పాపం మీద జయం రాలేదు, ఇంకా దేవుడు ఆశించిన ఆత్మీయతలకు రాలేకపోతున్నా అని ఏడవాలి, అని పరీక్షించుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. ఆ మాటే ప్రసంగం మాట్లాడతాడు. బాబు అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, భూమి ఒకటే నిలబడుతుంది, కాబట్టి పాఠాలు నేర్చుకోకపోతే మాత్రం మోసపోతాం. మొదటి అధ్యాయం అదే మాట్లాడతాడు. ప్రసంగి గ్రంథం 4వ వచనం తరము వెంబడి తరం గతించిపోతుంది, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలిచినది. నిన్న ఒక ఆఫీసులో మాట్లాడుకుంటున్నారు, కొన్నప్పుడు సెంట్ ఏమో 180,000, ఇప్పుడు అదే సెంట్ 10 లక్షలు అయ్యింది, ఏమనుకుంటున్నావు? కాబట్టి ఏం చేస్తావు, ఏం చేస్తావు? భూమి సంపాదించుకోవాలి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. నిజమే, భూమి ఉంటుంది నువ్వు ఉండవు, భూమి ఉంటుంది నువ్వు ఉండవు. లోకస్తులకి ఎంత మోసంలో బ్రతుకుతున్నారు, క్రైస్తవులు కూడా అదే మోసంలో బ్రతుకుతున్నారు. గతించిపోయేది మనం, గతించిపోయేది మనం. మనం వెళ్ళాలి, మనం వెళ్ళాలి. ఒక ఆయన అన్నాడు, లైట్ లగేజ్ మోర్ కంఫర్ట్. జర్నీలో ఏం చేయాలి? చాలా తక్కువ లగేజ్ ఉండాలి, హ్యాపీగా సాగిపోదు జర్నీ. నెత్తి మీద ఒక బియ్యం మూడ పెట్టుకుని జర్నీ చేస్తే ఎట్లా ఉంటుంది? అడుగు ముందుకు అడదు, ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కి ఆగుతూ ఉంటుంది. ఆపుసోపాలు, ఆపుసోపాలు. లగేజ్ ఎక్కువ వద్దు, జర్నీకి మంచిది కాదు. ఎక్కువ ఆశలు వద్దు, ఎక్కువ కోరికలు వద్దు. మనకి జానుడు పొట్టిచ్చాడు కదా, ఆ జానుడు పొట్టకు చాలిన ఆహారం.
ఒక 6 అడుగుల శరీరం ఇచ్చాడు కదా, కప్పుకునే భర్త అంతే అంటాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి భర్త. అవి ఉన్నాయని ధనవంతుడు తృప్తిగా జీవించే, అంతకుమించి ఎక్కువ వద్దు అంటాడు. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, సత్యాన్ని చూడు, నువ్వు పరదేశం అన్న విషయం మర్చిపోకు, వెళ్ళాలన్న విషయం మర్చిపోకు, పిలుపు ఉందన్న విషయం మర్చిపోకు. ఒకవేళ వెళ్లకుండా భూమి మీద ఉండిపోతే అంతకంటే దరిద్రం ఇంకుండదు. బాడీ పార్ట్స్ ఏం పనిచేయకుండా మనుషుల మీద దుర్లుతూ దుర్లుతూ దుర్లుతూ, అది ఒక బ్రతికేనా? ఉంటే ఆరోగ్యంగా ఉండాలి. బాడీ ఏమో దానికి లైఫ్ స్పాన్ తక్కువ, దాని కెపాసిటీ తక్కువ, భూమి మీద ఉండడానికి మనకు ఇవ్వబడ్డ కాలం తక్కువ, మన ట్రైనింగ్ పీరియడ్ తక్కువ. ట్రైనింగ్ పీరియడ్ త్వరగా కంప్లీట్ చేసుకొని పాస్ అయిపోయి పరలోకానికి వెళ్ళి అమ్మయ్య దేవా స్తోత్రం అని చెప్పి ఆయన దగ్గర పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉండే జీవితాన్ని విశ్వాసి కళ్ళు కనాలి, ఎదురు చూడాలి, దాని కొరకు సిద్ధపడాలి. అది కదా క్రైస్తవ జీవితం. యేసుక్రీస్తు ప్రభు 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు, నేను నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు అని మాట్లాడాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో ఆమె వచ్చింది, అత్తరబుడ్డి పగలగొట్టింది, వెంటనే మాట్లాడతాడు, నా భూస్థాపన కొరకు చేసింది. భూస్థాపన అంటే అర్థమైంది, భూస్థాపన అంటే అర్థం. అక్కడ ఏమంటున్నాడు 12:7లో, నన్ను పాతి పెట్టు దినం కొరకు ఏం చేసింది అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఇంకా బాగుంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 12వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమ్ముతుంది అని చేశాను. ఈ సెంట్ ఎప్పుడు పోస్తారు? చచ్చిపోయిన తర్వాత నవరంధ్రాల్లోంచి బ్యాడ్ స్మెల్ బయటకు వస్తుంది, తట్టుకోలే. ఆ బ్యాడ్ స్మెల్ బయటకు రాకుండా ఉండడానికి అత్తరిపోయాలి. యేసుక్రీస్తు ప్రభు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నా భూస్థాపన నిమిత్తం నా పాతి పెట్టి దినం కొరకు ఈమె చేసింది. పొగుడుతాడు, ఇంకేం పొగుడుతాడంటే, ఇదిగో ఇంకేం పొగుడుతాడంటే, సువార్త ప్రకటించబడ్డ ప్రతిసారి ఈమె చేసిన పని జ్ఞాపకానికి వస్తుందని పొగిడాడు. పైగా కింద వచనంలో 13, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రసంపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సువార్తలో మొదటి మాట ఆయన చావు. అందరూ చచ్చిపోతారు, ప్రభువు కూడా చనిపోయాడు. ఏంటి గొప్ప? ఆయన చావు చావుని మింగేసింది, ఆయన చావు చావుని రద్దు చేసింది, ఆయన మరణం మరణ మూలుని విరిచేసింది. దాన్ని ఆమె చేసింది, దాన్ని ప్రభువు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పొగుడుతున్నాడు, ఎంత మంచి పని చేసింది అనుకుంటున్నావు యూదా, కోపడుతున్నావు గాని అని పొగుడుతున్నాడు. మనం యోహాను సువార్త ధ్యానంలో ఉన్నాం కదా, యోహాను సువార్తలోనే కొన్ని మాటలు, ఆయన బ్రతుకుండగా ఆయన మరణం కోసం ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతే మన మరణం కోసం కొన్ని పాఠాలు రాసుకోగలుగుతాం. నేను ఈ మాట విన్నాను, ఒక ఆయన అన్నాడు మాట్లాడుతూ, మిషనరీల చావు కోసం మాట్లాడుతూ, మిషనరీల సమాధుల మీద వేయబడ్డ ఆ స్టోన్ ఉంటా చూసారా, మిషనరీల సమాధి మీద వేయబడ్డ స్టోన్, దాన్ని పరీక్షించిన వారు ఏమన్నారంటే, సార్ ఇది ఇండియాలో తయారైన స్టోన్ కాదు, మన దగ్గర ఇలాగా కట్ చేసే మిషన్ మన దగ్గర లేవు. వీళ్ళు షిప్పుల్లో వచ్చినప్పుడు భారతదేశానికి సువార్త ప్రకటించడానికి, వీళ్ళు షిప్పుల్లో వచ్చినప్పుడు వాళ్ళతో పాటు సమాధి స్టోన్ కూడా తెచ్చుకున్నారు, వాళ్ళతో పాటు సమాధి రాళ్ళు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళ షిప్పుల్లో వాళ్ళ సమాధి రాళ్ళు ఇంపోర్ట్ చేపించుకున్నారు. ఆ సమాధి రాళ్ళ మీద వాళ్ళ సమాధి మీద కప్పబడ్డాయి. వాళ్ళకి తెలుసు మళ్ళా తిరిగి మేము మా దేశానికి వెళ్ళాం, వెళ్తే పరలోకానికి భారతదేశానికి వచ్చాం, ఎక్కడి నుంచి తిరిగి మళ్ళా మా దేశానికి వెళ్ళేది లేదు, మేము వెళ్తే పరలోకానికి వెళ్ళేది. నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూసేది లేదు, వెనకడుగు వేసేది లేదు. భారతదేశం హింసలు ఎక్కువ, అయినా వెనక్కి తిరిగి చూసేది లేదు. భారతదేశం హింసలు ఎక్కువ, రోగాలు ఎక్కువ, అయినా వెనక్కి తిరిగి చూసేది లేదు. వాళ్ళ విశ్వాసం, మనం ఆ విశ్వాసాన్ని తునుకు పుచ్చుకొని బతకాలి, యోహాను సువార్త 12వ అధ్యాయం మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా ఎవరితోటి, గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు ప్రభు కోసం విని వాళ్ళు జ్ఞానాన్ని అన్వేషించేవాళ్ళు ఆయన్ని కోసం విని ఏదో ఉంది ఈ దగ్గర, ఏముందో తెలుసుకుందని వచ్చారు. వాళ్ళని ఉద్దేశించి ఏం మాట్లాడతాడు 23. అందుకు యేసు వారికి ఎట్లేనాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏం గడియ? మహిమ పొందవలసిన గడియ అంటే ఏంటి? చావు గడియ, పునరుద్ధాన గడియ. మూడో దినం తిరిగి లెగిస్తాను కదా, అయ్యా నేను చూడడానికి తీసి తీసేస్తులు వచ్చారంటే ఏం చూస్తారు? ఇప్పుడు చూస్తే వాళ్ళ కనబడతాను, ఇంకేం కనబడదు. నన్ను చూడమని ఎప్పుడు చూస్తారు? చనిపోయిన తర్వాత తిరిగి లెగిస్తాను, మూడో దినాన్ని లెగిస్తాను, అప్పుడు సజీవుడిగా కనపరుచుకుంటాను. నేను మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. 24, గోధుమ గింజ భూమిలో పడి చావకుని నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చావకపోతే ఒంటి గింజ, చస్తే విస్తారమైన ఫలాలు. విత్తనం నేలలో పడి చావకపోతే ఒంటి గింజ, విత్తనం నేలలో పడి చస్తే గొప్ప వృక్షం, గొప్ప ఫలాలు. చస్తే గొప్ప జీవితం, చస్తే విస్తారమైన ఫలింపు, చస్తే మహిమ కలిగిన జీవితం. మహిమలోకి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం, చావు మార్గం, విమోచన మార్గం, ముక్తి మార్గం. వేరొక మార్గం లేదు. ఆ మార్గం ద్వారానే మహిమలో ప్రవేశించేది, ఆ మార్గం ద్వారానే విస్తారమైన ఫలింపును పొందుకునేది. 25, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. ఎంత ట్రై చేసి హెల్దీగా ఉండాలి, దాని ఏమంటారు? ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషంగా ఉండాలి. హెల్దీ ఇండియా, హ్యాపీ ఇండియా, మంచి స్లోగన్స్ ఇస్తున్నారు. హ్యాపీ ఇండియా, హెల్దీ ఇండియా, ఆరోగ్య భారతదేశం, ఆనందకరమైన భారతదేశం. అవునవును. 25, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకున్నాను. ఎంత ట్రై చేసినా ముసలిది అయిపోద్ది, ఎంత జాగ్రత్త తీసుకున్నా బాడీ పార్ట్స్ వీక్ అయిపోతాయి. ఎంత ఉందామని ట్రై చేసినా ఉండడానికి పర్మిషన్ లేదు. 25, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు, వినండి, ద్వేషించాలట. అందుకే మీరు నచ్చినా నచ్చకపోయినా ఈ మాట మాట్లాడతాను. దేవుని ప్రేమించు ఎంత పూర్ణ హృదయంతో, సహోదరుని ప్రేమించు ఎంత నీలాగే, పొరుగును ప్రేమించు ఎలాగా నీలాగే, శత్రువును ప్రేమించు ఎంత కష్టమైనా పనులు ప్రేమించు. నిన్ను మాత్రం నువ్వు ప్రేమించుకోవడానికి ట్రై చేయకు, పాపంలో పడతావు, లోకంలో పడతాం. ఉన్నదాంతో తృప్తిగా ఉందాం, బ్రతికితే త్యాగపూర్వకంగా బ్రతుకుదాం, ప్రేమ కలిగి బ్రతుకుదాం, ఇద్దాం, కష్టపడదాం, ప్రేమిద్దాం. ఏది నాది కాదు, యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడల్లో ఆ త్యాగం, ఆ ప్రేమ అవి మనలో ఉండాలి, ఈ లోకంలో తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకును. అది బాగుందో, ఈ లోకంలో తన ప్రాణం ద్వేషించేవాడు అన్నాడు కదా. ఈ లోకంలో ప్రాణం ద్వేషించడం అంటే దేనికోసం? భార్య కోసమా, పిల్లల కోసమా? కాదు. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం, తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. నా నిమిత్తము, సువార్త నిమిత్తం, నా నిమిత్తం దేవుణ్ణి ప్రేమించి, సువార్త నిమిత్తం పొరుగువాడిని ప్రేమించి, దేవుని కొరకు, పొరుగువారి కొరకు, మనం ఉన్న సమాజం కొరకు, మన జాతి కొరకు, మన డిపార్ట్మెంట్ కొరకు, మన తరము కొరకు, మన బంధువుల కొరకు ఎంత ప్రేమ చూపించాలంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు
నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం మాట్లాడుతున్నాడు అర్థమవ్వాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం మాటలు విన్నాం, 11వ అధ్యాయం మాటలు విన్నాం, 13వ అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడు? 13వ అధ్యాయం 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుతురు, నేను ఎక్కడికి వెళ్ళుదును అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడును మీతో చెప్పుచున్నాను. ఇదే మాట చావు మాట. 33వ వచనంలో నేను వెళ్ళాలి, నేను వెళ్ళే చోటుకు మీరు రాలేరు, నేనే భూమి మీద వేరే దేశానికి వేరే ప్రాంతానికి వెళ్ళట్లా నేను పరలోకానికి వెళ్ళాలి, మీరు రాలేరు, నేను వెళ్ళాలి. వాళ్ళేమో ఒక మూడ్లో ఉన్నారు, ఈయనేమో ఆ పరలోక మూడ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతా ఉన్నాడు. 14వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 14వ అధ్యాయం 1వచనం. మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. 2వచనం. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఏడలే మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. 11వ అధ్యాయంలో మార్త అంది, అయ్యా నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చావడు. మరియా అంది, అయ్యా నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చావడు. ఆయన అన్నాడు, ఖచ్చితంగా నేనుంటాను, నాతో పాటు మీరుంటారు, చావు రాదు, కానీ ఇక్కడ కాదు, దేవుడున్న స్థలంలో, దేవుని రాజ్యంలో, పరలోకంలో, అక్కడ నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు, మరణం ఇక ఉండదు. ఆయన ఏమంటున్నాడంటే చావు రాని జీవితం కోసం మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ఈజ్ నాట్ ఎర్త్, దట్ ఈజ్ హెవెన్. భూమి మీద కాదు ఆయనతో మనం ఉండేది, చావు లేకుండా ఉండేది పరలోకంలో. అమ్మ కడుపులో ఉన్న బిడ్డకి ఆ చిన్న గర్భసంచే సర్వలోకం. నేను రాను లోపడే బాగుందనుకుంటే లోకం ఉంటుందా? ఉండదు. భూమి మీదకి వచ్చినోడికి ఈ చిన్న ప్రపంచమే గొప్ప ప్రపంచం. నేను, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా ఉద్యోగం, 4 రూపాయలు, నా ఆస్తిపాస్తులు, నేను పోను. ఆ సిద్ధపాటు లేకపోతే పొరపాటును కూడా తీసుకోడు. నువ్వు సిద్ధపడకపోతే సిద్ధపడాలి. సిద్ధపరచడానికే బైబిల్ వాక్యాలు, సిద్ధపరచడానికే బైబిల్లో భక్తుల జీవితాలు. ప్రభు అంటున్నాడు, సిద్ధంగా ఉండండి, నేను వస్తాను. నేను అనుకుంటాను 14వ అధ్యాయంలో 3వ వచనంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల. అదేంటి? ఆయన ఏమన్నా అక్కడికి వెళ్ళి స్థలాలు సిద్ధపరచాలి ఏంటి? ఆయన దానికేం టైం పడుతుంది నేను అనుకోను. ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. నువ్వు సిద్ధపడాలి. నీకు సిద్ధపడడానికి అంత త్వరగా లోకం నుంచి బయటకు రాంగా, అంత త్వరగా లోకాంతర మనసు నుంచి బయటకు రాంగా కొంత టైం పడుతుంది కదా. కనికరం కలిగిన దేవుడు ఏం చేశాడంటే కొంత టైం ఇచ్చి, సరే ఈ సంవత్సరం తీసుకున్నావుగా సిద్ధంగా ఉన్నావా, ఇంకో సంవత్సరం తీసుకున్నావుగా సిద్ధంగా ఉన్నావా, నువ్వు సిద్ధపడకుండా తీసుకెళ్తే కొంప మునిగిపోదు కాబట్టి సిద్ధపడు అని చెప్పడానికి ఆయన అక్కడ టైం తీసుకుంటున్నాడు. రాలేక కాదు, లోకాన్ని నాశనం చేయలేక కాదు, మనం తీసుకెళ్లలేక కాదు, సిద్ధపడాలిగా. 14వ అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడు? నేను వెళ్తున్నాను, మీరు రావాలి, సిద్ధపాటు లేకుండా రాలేరు, కాబట్టి నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను, మీరు మీ జీవితాన్ని సిద్ధపరచుకోండి. 14వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 28వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. వస్తానని చెప్పాను కదా, వెళ్ళాలని చెప్పాను కదా, వెళ్ళి మరలా వస్తానని చెప్పాను కదా, గుర్తుంది కదా అని మాట్లాడుతున్నాడు. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. ఎందుకు ఏడుస్తారు? ఎండు గుండ్లు బాదుకునేది, ఎందుకు గుళ్ళు అనేది, తండ్రి దగ్గరికి వెళ్ళటం అమెరికాకి వెళ్ళడం కంటే గొప్ప సంగతి కదా. తండ్రి దగ్గరికి వెళ్ళటం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం గొప్ప సంగతి కదా. అరే అమెరికా వెళ్ళాలంటే నవ్వుతున్నావు, ఉద్యోగం ఫారెన్ లో వస్తే నవ్వుతున్నావు, పరలోకానికి పిలుపు వచ్చిందని ఎందుకు ఏడుస్తావు? తండ్రి నాకంటే గొప్పవాడు, నేను తండ్రి వద్దకు వెలుచున్నానని మీరు సంతోషపడుదురు. ఒకవేళ ఈ బోధ నీకు విచిత్రంగా అనిపిస్తే రాసుకో, నువ్వు భూ సంబంధంగానే ఉన్నావు, నీకు అస్సలకి ఈ విషయాలు తలకెక్కట్లేదు, సిద్ధపడతలేదు. ఉందామంటేనేమో ఇక్కడ ఆయుష్కాలం లేదు, వెళ్తావని చెప్పడానికేమో సిద్ధపడలేదు, మధ్యలో గాలిలా గోడ మీద పిల్లలాగా ఏమీ చేయలేము, నష్టపోతాం, నులివెచ్చిన జీవితం ఉమ్మేస్తానన్నాడు. నులివెచ్చిన జీవితం, బుద్ధి లేని కనికలు, ముఖం మీద తలుపేసేస్తానన్నాడు. అయ్యా అయ్యా తలుపితే తీసేది లేదే అయిపోయింది. సిద్ధపడకుండా ఎట్లా వెళ్తాం? సిద్ధపడాలిగా. ఆ మాట వేస్తున్నాడు ఆయన, ఆ మాట వేస్తున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మీరు సంతోషించాలి, అందుకోసమే చెప్తున్నాను అంటాడు. 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, 17వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? 17వ అధ్యాయం 3-4, చేయుటకు నీ నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచు. ఇదేం తత్వం? నన్ను తీసుకో, మహిమలో తీసుకో, నా పని అయిపోయింది, త్వరగా తీసుకో. వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలకి ఏం కొంపను మునిగిపోయిన ఎలా ప్రార్థన చేస్తున్నావు? అనొచ్చా? మీరు చదవండి భక్తుల జీవితాలు చదవండి. డేవిడ్ బ్రెయినార్డ్ జీవితం 30 సంవత్సరాలే ఆయన బతికింది, 30 సంవత్సరాలే. విలియం బోర్డన్ 25 సంవత్సరాలే, 25 సంవత్సరాలకి మిషనరీ సేవ చేసి వెళ్ళిపోయాడు ఆయన. డేవిడ్ బ్రెయినార్డ్ 30 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు ఆయన. నేను చదవండి వాళ్ళ జీవితాలు, చదివి డేట్ ఆఫ్ డెత్ చూడండి, ఎంత త్వరగా వెళ్ళారు. నష్టపోయారు అందామా? నష్టపోలా. అంత బాగా సిద్ధపడ్డారు, అంత త్వరగా సిద్ధపడ్డారు. ఈయనేమంటాడు 17వ అధ్యాయంలో? నేను రెడీగా ఉన్నాను, తీసేసుకో, నువ్వు చెప్పిన పని చేశాను తీసేసుకో, ఏం మాట్లాడుతున్నాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడో, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో. ప్రభునందు ప్రియులరా, నువ్వు ఇక్కడుంటే చావు రాదు. మార్త మాటలు, నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు చనిపోడు. అవును, దేవుడితో మనం ఉంటే చావు రాదు. దేవుడు భూమి మీద ఉండడం, చావు ఉంది ఇక్కడ. చావు లేనిది పరలోకం, నిన్ను పరలోకాన్ని తీసుకొస్తానంటున్నాడు. ఇక్కడుండి మరణాన్ని జయించలేము, వెళ్ళే మరణాన్ని జయించగలం. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా దక్కించుకుంటాడు. అలాగ బతికి అలా చనిపోయిన అందరు ధన్యులు, ఆదర్శప్రాయులు, గెలిచిన వారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. ప్రభువులో, ప్రభువు కొరకు ప్రయాసపడి చనిపోయినా చంపబడ్డా ధన్యులు. ప్రభునందు మృతులు ధన్యులు. బైబిల్ వాళ్ళని ధన్యులు అంటుంది. నువ్వు అయ్యో పాపం అనొద్దు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం, వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు. ఎట్లా జయించారు? మరణము వరకు తన ప్రాణములు ప్రేమించిన వారు కారు. జయ జీవితం, ప్రాణాన్ని ప్రేమించలేదు, జయించారు, మరణించారు. ధన్యులు, మహిమలో ఉన్నారు, యుగ యుగాలు ఉంటారు, తరతరాలు ఉంటారు, వేవేల పరిశుద్ధులు. మనం ఆ స్థాయిలో ఉన్నావా లేదో చెక్ చేసుకుందాం. ఆ స్థాయిలో ఎదగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, అలాంటి విశ్వాస నేత్రాలతో జీవితాన్ని చూడడానికి ఆశపడదాం. బైబిల్ బాగా చదువుదాం. అట్టి కృప ప్రభు, అలాంటి సిద్ధపాటు ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమెన్.